రెండవ అధ్యాయం. ఆ రోజుల్లో కైసర ఔగుస్తు భూమంతటా ఉన్న ప్రజలు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ఆజ్ఞ జారీ చేశాడు. కురేనియు సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు ప్రజల పేర్లు నమోదు చేయడం ఇది మొదటిసారి. కాబట్టి ప్రజలందరూ పేర్లు నమోదు చేయించుకోవడానికి తమ సొంత ఊళ్లకు వెళ్లారు. యోసేపు కూడా గలిలయలోని నజరేతు నుండి బయలుదేరి యూదయలో ఉన్న దావీదు నగరానికి అంటే బేత్లహేముకు వెళ్లాడు. ఎందుకంటే అతను దావీదు వంశస్థుడు. అతను తాను పెళ్లి చేసుకున్న మరియను తీసుకుని పేరు నమోదు చేయించుకోవడానికి వెళ్లాడు. అప్పుడు ఆమె నిండు గర్భిణి. వాళ్లు అక్కడ ఉన్నప్పుడు ఆమె బిడ్డను కనే సమయం వచ్చింది. ఆమె తన కుమారుణ్ణి అంటే మొట్టమొదటి బిడ్డను కన్నది. ఆమె ఆ బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టి తాము ఉండడానికి ఎక్కడా స్థలం లేకపోవడంతో ఆ బిడ్డను పశువులు మేతమేసే తొట్టిలో పడుకోబెట్టింది. అదే ప్రాంతంలో కొంతమంది గొర్రెల కాపరులు రాత్రిపూట ఆరు బయట ఉండి తమ మందల్ని కాస్తూ ఉన్నారు. అప్పుడు హఠాత్తుగా యెహోవా దూత వాళ్ల ముందు నిలబడ్డాడు. యెహోవా మహిమ వాళ్ల చుట్టూ ప్రకాశించింది. దాంతో వాళ్లు చాలా భయపడిపోయారు. అయితే ఆ దేవదూత వాళ్లతో ఇలా అన్నాడు, "భయపడకండి. ఇదిగో ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చే శుభవార్తను నేను మీకు ప్రకటిస్తున్నాను. ఈరోజు దావీదు నగరంలో మీకోసం ఒక రక్షకుడు పుట్టాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన్ని మీరెలా గుర్తుపట్టవచ్చంటే, ఒక పసిబిడ్డ పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువులు మేతమేసే తొట్టిలో పడుకొని ఉంటాడు. ఉన్నట్టుండి పరలోక సైన్యంలోని చాలామంది దేవదూతలు ఆ దేవదూతతో పాటు కనిపించి దేవుణ్ణి ఇలా స్తుతిస్తూ ఉన్నారు, అత్యున్నత స్థలాల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకు ఇష్టమైన మనుషులకు శాంతి కలగాలి. ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోగానే గొర్రెల కాపరులు, ఎలాగైనా సరే మనం బేత్లహేముకు వెళ్ళి యెహోవా మనకు తెలియజేసిన దాన్ని చూడాలి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వాళ్లు త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, పశువుల తొట్టిలో పడుకొని ఉన్న పసికందును చూశారు. వాళ్లు ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ గురించి దేవదూత తమతో చెప్పిన మాటల్ని తెలియజేశారు. ఆ గొర్రెల కాపరులు చెప్పింది విన్న వాళ్లంతా చాలా ఆశ్చర్యపోయారు. అయితే మరి ఆ మాటలన్నిటినీ మనసులో దాచుకొని వాటి గురించి ధ్యానించటం మొదలుపెట్టింది. గొర్రెల కాపరులు తాము చూసినవన్నీ విన్నవన్నీ దేవుడు తమకు తెలియజేసినట్టే ఉండడంతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ తిరిగెళ్ళిపోయారు. 8 రోజుల తర్వాత ఆ బిడ్డకు సున్నతి చేయించే సమయం వచ్చినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టారు. మరియ గర్భవతి కాకముందు దేవదూత చెప్పిన పేరు అదే. అంతేకాదు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్లు శుద్ధి చేసుకునే సమయం వచ్చినప్పుడు యోసేపు, మరియలు ఆయన్ని యెహోవాకు చూపించడానికి యెరూషలేముకు తీసుకొచ్చారు. ఎందుకంటే మొట్టమొదట పుట్టిన ప్రతి మగబిడ్డ యెహోవాకు చెందాలి అని యెహోవా ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అంతేకాదు, ఒక జత గువ్వల్ని గాని 2 పావురం పిల్లల్ని గాని అర్పించాలి అని యెహోవా ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టే వాళ్లు బలి అర్పించారు. ఇదిగో యెరూషలేములో సుమయోను అనే ఒకతను ఉండేవాడు. అతను నీతిమంతుడు, దైవభక్తి గలవాడు. దేవుడు ఇజ్రాయేలీయుల్ని రక్షించే సమయం కోసం అతను ఎదురుచూస్తూ ఉండేవాడు. పవిత్రశక్తి అతని మీద ఉండేది. అంతేకాదు, యెహోవా అభిషేకించిన వ్యక్తిని చూసే వరకు అతను చనిపోడని దేవుడు పవిత్రశక్తి ద్వారా అతనికి బయల్పరిచాడు. పవిత్రశక్తి నిర్దేశంతో అప్పుడతను ఆలయం లోపలికి వచ్చాడు. ధర్మశాస్త్రం కోరినట్టు చేయడానికి యేసు తల్లిదండ్రులు పసివాడైన యేసును ఆలయంలోకి తీసుకొచ్చినప్పుడు అతను ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకొని దేవుణ్ణి ఇలా స్తుతించాడు, "సర్వోన్నత ప్రభువా, ఇప్పుడు నువ్వు నీ మాట ప్రకారం నీ దాసుణ్ణి మనశ్శాంతితో వెళ్ళిపోనిస్తున్నావు. ఎందుకంటే నా కళ్ళు నీ రక్షణ మార్గాన్ని చూశాయి. ఆ మార్గాన్ని అన్ని దేశాల ప్రజల కళ్ల ముందు నువ్వు సిద్ధం చేశావు. ఆయన దేశాల మీదున్న ముసుగును తీసేసే వెలుగుగా, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగా ఉన్నాడు." ఆ బిడ్డ గురించి సుమయ్యను చెప్తున్న మాటల్ని విని ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంతేకాదు, సుమయ్యను వాళ్లను దీవించి ఆ బిడ్డతల్లి మరియతో ఇలా అన్నాడు, ఇదిగో ఈయన వల్ల కొంతమంది ఇజ్రాయేలీలు పడిపోతారు, ఇంకొంతమంది లేస్తారు. తాను ఈయనకు తోడుగా ఉన్నానని దేవుడు గుర్తులు చూపించినా చాలామంది ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దానివల్ల చాలామంది హృదయాల్లోని ఆలోచనలు బయటపడతాయి. ఇక నీ విషయానికొస్తే, నీలో నుండి ఒక పొడవాటి ఖడ్గం దూసుకుపోతుంది. అక్కడ అన్నా అనే ఒక ప్రవక్త్రి ఉండేది. ఆమె ఆషేరు గోత్రానికి చెందిన పనూయేలు కూతురు. ఆమె చాలా వృద్ధురాలు. పెళ్ళయి 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన తర్వాత ఆమె విధవరాలైంది. ఇప్పుడు ఆమెకు 84 ఏళ్ళు. ఆమె మానకుండా ఆలయానికి వెళ్తూ, ఉపవాసం ఉంటూ, పట్టుదలతో ప్రార్థిస్తూ రాత్రింబగళ్ళు పవిత్ర సేవ చేస్తూ ఉండేది. ఆ సమయంలోనే ఆమె వాళ్ల దగ్గరికి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, అలాగే యెరూషలేము విడుదల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరితో ఆ బిడ్డ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. వాళ్ళు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం అన్నీ చేసిన తర్వాత గలిలయలో ఉన్న తమ సొంతూరు నజరేతుకు తిరిగెళ్లారు. ఆ చిన్న బిడ్డ ఎదుగుతూ బలంగా తెలివిగలవాడిగా తయారవుతున్నాడు. దేవుని దయ ఆయన మీద అలాగే కొనసాగింది. ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగ కోసం ప్రతీ సంవత్సరం యెరూషలేముకు వెళ్లేవాళ్లు. ఆయనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పటిలాగే పండుగకు వెళ్లారు. పండుగ రోజులు పూర్తయి వాళ్లు తిరిగెళ్తున్నప్పుడు బాలుడైన యేసు యెరూషలేములోనే ఉండిపోయాడు. అయితే ఆయన తల్లిదండ్రులు ఆ విషయం గమనించుకోలేదు. ఆయన తమతో కలిసి ప్రయాణిస్తున్న గుంపులోనే ఉన్నాడని అనుకుంటూ వాళ్లు ఒకరోజంతా ప్రయాణం చేశారు. తర్వాత తమ బంధువుల్లో, తెలిసిన వాళ్లలో ఆయన కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆయన కనిపించకపోయేసరికి వాళ్లు మళ్లీ యెరూషలేముకు వచ్చి ఆయన కోసం అన్ని చోట్లా వెతికారు. 3 రోజుల తర్వాత ఆయన వాళ్లకు ఆలయంలో కనిపించాడు. అక్కడ ఆయన బోధకుల మధ్య కూర్చొని వాళ్లు చెప్పేది వింటూ వాళ్లను ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆయన మాటలు వింటున్న వాళ్లందరూ ఆయన అవగాహనను, ఆయన చెప్తున్న జవాబుల్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూసినప్పుడు అవాక్కయ్యారు. అప్పుడు వాళ్లమ్మ ఆయనతో, బాబూ నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నేను, మీ నాన్న ఎంతో ఆందోళనతో నీకోసం వెతుకుతూ ఉన్నాం అంది. అయితే ఆయన వాళ్లతో, మీరెందుకు నా కోసం వెతుకుతున్నారు? నేను నా తండ్రి మందిరంలో ఉండాలని మీకు తెలీదా అన్నాడు. కాని ఆయన ఏమంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. తర్వాత ఆయన వాళ్లతో పాటు నజరేతుకు వెళ్లి అన్ని వేళలా వాళ్లకు లోబడి ఉన్నాడు. అంతేకాదు, వాళ్లమ్మ ఈ మాటలన్నిటినీ జాగ్రత్తగా తన హృదయంలో దాచుకుంది. యేసు పెరిగి పెద్దవాడవుతూ ఇంకా తెలివిగలవాడిగా తయారవుతున్నాడు. అంతకంతకు దేవుని దయను, మనుషుల దయను పొందుతూ ఉన్నాడు.